दर्शितं येन तस्मै श्री गुरवे नमः ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं ग्रीं तत्सविधे రీఅపియరెన్స్ ఆఫ్ ద క్రైస్ట్ అని మాస్టర్ జ్వాలాకుల్ గారు ఇచ్చిన పుస్తకం, దానికి మన మాస్టర్ గారు ఇచ్చిన ఇంట్రడక్షన్. రీఅపియరెన్స్ ఆఫ్ ది అవతార్ అనే పుస్తకంలో మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో కిందసారి మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఇప్పుడు జరగాల్సింది ఏంటి అంటే ప్రాక్ పశ్చిమ సమన్వయం జరిగి తీరాలి. దీన్ని మనకు తెలిసినంత వరకు గురువు గారు రామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు స్వామి వివేకానందతో మొదలు పెట్టించారు మొదటి. అప్పటి నుంచి ఇంకా ప్రాక్ పశ్చిమ సమన్వయం అనేది జరుగుతూ ఉన్నది. ఇవాళ మనం భగవద్గీతలో రెండు శ్లోకాల గురించి మాస్టర్ చెప్పారు. అది అవతరణ గురించి భగవంతుడు ఇచ్చిన వాగ్దానం, అది అందరికీ తెలుసు ఆ శ్లోకాలు. ఈ భగవంతుడు వాగ్దానం ఏంటంటే, భగవత్ సంకల్పానికి అనుగుణంగా పనిచేయగలిగితే ఎవరైతే ఉంటారో అలాంటి జీవితాలు ఉన్నవాళ్ళని వాళ్ళ సమర్పణ జీవితం అంటారు. అలాంటి సమర్పణ జీవితం ఉన్నవాళ్ళకి వర్తించే రెండు శ్లోకాలు పరమాత్మ చెప్పారు. యదా యదాహి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇది భగవద్గీతలో 4వ అధ్యాయంలో 7వ శ్లోకం. ఇక్కడ అధ్యాయము శ్లోకం నెంబర్ కూడా చాలా ముఖ్యము, అందుకని స్పెసిఫిక్ గా చెప్తున్నారు అనమాట. 4వ అధ్యాయం 7వ శ్లోకం. అలాగే తర్వాతది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ ధర్మ సంస్థాపన కోసం అధర్మాన్ని అరికట్టడానికి మళ్లీ మళ్లీ నేను వస్తూనే ఉంటాను, సంభవిస్తూ ఉంటాను, నేను అవతారం తాలుస్తూ ఉంటాను. ఇది 4వ అధ్యాయంలో 8వ శ్లోకం. ఇక్కడ ఈ భగవత్ సంకల్పం అని ఈ 2 శ్లోకాల గురించి చెప్పచ్చు. భగవంతుడి సంకల్పం ఏంటి అంటే, అధర్మాన్ని అరికట్టడం, దుష్ట సంహారం చేయటం, ధర్మ సంస్థాపన చేయటం అనేది అన్ని యుగాల్లోనూ
చేస్తారు.
అన్ని యుగాలలో భగవంతుడి సంకల్పం ఎలా ఉంటుంది అనేది సాక్షాత్ భగవంతుడి నోట్లోంచి వచ్చిందేంటి, లోకల్లో ధర్మం అధోగతి పాలై అధర్మం ప్రబలినప్పుడల్లా నేను ఉద్భవిస్తాను, అది మొదటిది. రెండోదేంటి, సజ్జన సంరక్షణకు, దుర్జన సంహారానికి, ధర్మ సంస్థాపనకు అన్ని యుగాల్లోనూ నేను అవతరిస్తూ ఉంటాను. ఈ రెండు భగవంతుని యొక్క సంకల్పాన్ని చెప్తూ ఉన్నాయి. ఈ శ్లోకాల్లో ఉన్న ఈ దాని ఏమంటారంటే, భగవంతుని యొక్క సంకల్పాన్ని ఎవరి గురించి చెప్పారు, ఎవరి గురించి చెప్పారంటే భగవంతుని శక్తిని తెలుసుకునే వాళ్ళకి. భగవంతుని శక్తి తెలుసుకోవటం అంటే ఏంటి, ఇప్పుడు మనం ఊర్జ అనే మాట ఒకటి వాడారు మాస్టర్, ఊర్జ ఒకటి శక్తి ఒకటి. ఊర్జ అంటే ఎలక్ట్రిసిటీ అనుకోవాలి, శక్తి అంటే ఒక్కొక్క ఆపరేటర్స్ లోకి వెళ్ళినప్పుడు అది పనిచేసే పని. సపోజ్ అదే ఎలక్ట్రిసిటీలో ఏసీకి వెళ్ళినప్పుడు చల్లగా గాలి వచ్చేటట్టు చేస్తుంది, అదే టీవీలోకి వెళ్తే మనకు పిక్చర్స్ వాయిస్ వినిపిస్తుంది, అదే ఫ్రిడ్జ్ లోకి వెళ్తే మళ్ళీ వస్తువులన్నింటినీ చల్లబరుస్తుంది, అదే హీటర్లోకి వెళ్తే వేడి చేస్తుంది. ఇలాగ ఒక్కటే ఉన్న ఎలక్ట్రిసిటీనేమో ఒక పదం, దానికి ఊర్జ. ఈ ఎలక్ట్రిసిటీ ఆపరేటర్స్ లోకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ వర్క్స్ చేస్తుంది, అలాంటి దాన్ని శక్తి అంటారు. అలాగా ఈ భగవంతుడి శక్తి ఏదైతే ఉందో, భగవంతుడి ఊర్జ ఏదైతే ఉందో, అది పరిణామక్రమం అంతా ఎలా ఉండాలి. పరిణామక్రమం అంటే అణువుగా వచ్చిన జీవుడు మళ్ళీ తన స్వస్థానాన్ని చేరుకోవడంలో జరిగే ప్రయాణం అంతా ఎలా ఉండాలి అనేది ఆల్రెడీ నిర్ణయించబడి ఉంటుంది, అలాగే వెళ్తుంది. ఇదంతా తెలుసుకోవడానికి మనకు సోలార్ సిస్టమ్, ఇవన్నీ తెలుసుకుంటే అసలు ఖనిజం, వృక్ష, జంతు, మానవ, అక్కడి నుంచి దేవమానవ, సాక్షాత్తు పరమ గురువులు అవటం, భగవంతుడితో ఏకమవటం, తాదాత్మ్యం చెంది గురువులు పనిచేయటం, పరమాత్మ యొక్క సంకల్పానికి అనుగుణంగా పనిచేయటం అనే ఈ ఇవల్యూషనరీ ప్రాసెస్, మొత్తం ఇవల్యూషనరీ ప్రాసెస్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన పదం ఏంటంటే భోగ మోక్ష, భోగము మోక్షము. ఈ భోగము అంటే ఏంటి, అందరికీ తెలిసిందే భోగం అంటే ఏంటంటే జస్ట్ ఎంజాయ్ చేయటం అంతే. మోక్షము అంటే ఏవైతే మనల్ని బంధిస్తున్నాయో వాటి నుంచి బయటపడటం. సపోజ్ మాస్టర్ ఎప్పుడు చెప్తుంటారు, ఒక అవధూత ఉన్నట్ట, ఆయన ఎవరింటికన్నా రావాలంటే గడప ఉంటే వాళ్ళ ఇంట్లోకి రాట. అంత పెద్ద అవధూతకి అడ్డు పెట్టేది ఏంటి, చిన్న గడప. అలాగే మనం కూడా ఎన్నో గొప్ప విషయాలు తెలిసినా సరే ఫలానా వాళ్ళ ఇంటికి నేను రాను, ఫలానా వాళ్ళు అయితేనే వస్తాను, ఇలాంటి ఏమైనా చిన్న నియమం పెట్టుకున్నారు కొన్ని ఎవరన్నా ఒకళ్ళు, ఆ నియమానికి ఆయన దగ్గర ఉన్న శక్తి, ఆయనకున్న జ్ఞానం అంతా కూడా దాసోహం అంటాయి. అలాగా ఈ భోగము అనేది ఒకటి, మోక్షము అనేది ఒకటి. మోక్షం అంటే ఏంటి, దేనికి చిక్కకుండా స్వేచ్ఛగా, స్వేచ్ఛ అంటే దానికి మళ్ళీ అర్థం ఏంటంటే భగవంతుడి సంకల్పం ఏదైతే ఉందో, ఈ పైన చెప్పిన రెండు, అధర్మం వచ్చినప్పుడల్లా దాన్ని అణగదొక్కి దానిని కంట్రోల్ చేసి ధర్మాన్ని స్థాపించడం అనేది, తర్వాత దుష్ట సంరక్షణ శిష్ట సంరక్షణ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఈ చేయటానికి నేను యుగయుగాల్లో పుడతాననే సంకల్పానికి అనుగుణంగా మనకున్న శక్తిని వాడటం అనేది స్వేచ్ఛ తప్ప ఇష్టం వచ్చినట్టు ఉండటం కాదు, ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఉండటం అనే దాన్ని స్వేచ్ఛ అంటారు. వ్యక్తిగతమైనవేమి అడ్డు రావదండి, వ్యక్తిగతమైన వాటి నుంచి విముక్తి, అది మోక్షం. అంతే తప్ప మోక్షం అంటే వేరే ఇంకోయం కాదు. ఆ రెండు కూడా ఇవల్యూషన్లో జరిగి తీరుతాయి, అటు భోగము ఇటు మోక్షము, రెండు కలిపి నడుస్తూ ఉంటాయి. కొందరు జీవితాలు చూస్తే వాడు అటు, ఇప్పుడు జనకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన గొప్ప మహారాజు, అట్ ది సేమ్ టైం ఆయన రాజ ఋషి, రాజ్యపాలన అంతా చేస్తాడు, ఋషిగా యోగిగా కూడా జీవిస్తాడు. అలాగా భోగము మోక్షము రెండు ఉంటాయి. ఈ భోగము మోక్షం ఇచ్చేవాడే దత్తప్రభు. దత్తాత్రేయకి, దత్తాత్రేయుల వారికి ఉన్న నామాల్లో ఒకటి ఏంటంటే భోగ మోక్ష సుఖప్రదాయ నమః, ఆయన ఆదిగురువు. అందుకని మాస్టర్ కూడా చాలా ప్రతి ఇంట్లో దత్త స్థాపన చెయ్యాలి అనే సంకల్పం తీసుకున్నానని ఒకసారి దత్తుడికి నేను మాట ఇచ్చాను అని చెప్పారు. అలాగా ఇవల్యూషన్ లో మనం ముందరకు వెళ్ళటానికి ఈ దత్త సంప్రదాయం ప్రకారం కూడా మనం ఆ దత్త ప్రదక్షిణ చేయటం, అలాగే మాస్టర్ ఇచ్చిన డ్రామ్ సాధన చేయటం, వీటి వల్ల మనం ముందరకు వెళ్తాం. అంటే ఇక్కడ ఇంకొక చిన్న మాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఒక్కడికే సొంతంగా నిర్ణయించుకోవడానికి ఉన్న స్వేచ్ఛ ఉంది తప్ప ఖనిజాలకు లేదు. వాటి ధర్మాల ప్రకారం ఉంటాయి, అంతే, మార్పులు చేయకులే ఉన్నాం. ఎంతకాలమైనా ఇనుము అలాగే ఉంటుంది, ఎంతకాలమైనా ఉప్పు అలాగే ఉంటుంది, ఎంతకాలమైనా వేరే ఎలిమెంట్స్ అన్ని అలాగే ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వృక్షాలు, అవి కూడా అంతే. మనం వాటిని హైబ్రిడ్ చేసినా ఏం చేసినా వాటి బేసిక్ క్వాలిటీ పోదు. మందారాన్ని హైబ్రిడ్ చేసామనుకోండి, గులాబీ సపోజ్, ఒక గులాబీ లాంటి మందారం పుడుతుంది, లేకపోతే మందారం లాంటి గులాబీ పుడుతుంది, అంతే తప్ప అంతకంటే ఆ రెండు దాటి ఇంకొత్తదని రాదు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జంతువులు కూడా చాలా వరకు అదే లక్షణాలతో ఉంటాయి. అది అమెరికాలో సింహమైన అలాగే ఉంటుంది, ఇండియాలో అయినా అలాగే ఉంటుంది, ఆఫ్రికాలో అయినా అలాగే ఉంటుంది. సింహం సింహమే ఎక్కడైనా, అలాగే మనిషి మటుకు ఆఫ్రికాలో ఒకలా ఉంటాడు, ఇండియాలో ఒకలా ఉంటాడు, అమెరికాలో ఒకలా ఉంటాడు, ఇంకేదో వేరే గ్రహాల మీద ఉంటే కనుక ఇంకోలా ఉండొచ్చు. ఎందుకంటే వాడికి వివేకము అనేది ఒకటిను, ఆలోచన అనేది ఒకటిను భగవంతుడు ఎక్స్ట్రాగా ఇచ్చారు. మనకంటే పైన దేవతలు ఉంటారు, దేవతా కింగ్డంలో కూడా ఏమి ఉండవు, వాళ్ళకి ఏ పని అయితే భగవంతుడు అలర్ట్ చేశాడో అదే చేయాలి. అందుకని ఇక్కడ మనకు ప్రాబ్లం ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎవరికి లేని ప్రాబ్లం మనకు ఎందుకు ఉంటుందంటే, మనం అంతా చెప్పినా కూడా చివరికి యథేచ్ఛసి తథాకురు అన్నాడు కృష్ణుడు. నీకు ఇష్టమైతే చేయబాబు, లేదు మానే అన్నట్టు. మన వైపు నుంచి ఉండాల్సిన సమాధానం ఏంటి, కరిష్యే వచనం తవా, నువ్వు చెప్పు నేను చేస్తాను. గురువుగారి జీవితంలో ఆత్మకథలో అలాగే ఉంటుంది, మీరు చెప్పండి నేను చేస్తాను, ఇంకేం లేదు ఇంట్లో అని అంటారు. అది అందుకని ఈ చెప్పిన రెండు శ్లోకాలు ఎవరి కోసం చెప్పాడు భగవంతుడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎవరికి పడితే వాళ్ళు చెప్పలేదు అని క్లియర్గా ఉంది. అదేంటంటే తన యొక్క జ్ఞానశక్తి ఏదైతే ఉందో, తన యొక్క వివేకం ఏదైతే ఉందో, తన యొక్క మనస్సును ఉపయోగించుకుని జ్ఞానాన్ని సంపాదించగలుగుతున్న జ్ఞానశక్తి మనిషికి ఉన్నది ఏదైతే ఉందో, అది భగవంతుని సంకల్పానికి అనుగుణంగా ఎవరైతే మలుచుకుంటారో అలాంటి వ్యక్తులకి ఈ శ్లోకాలు వర్తిస్తాయి. ఏ శ్లోకాలు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాలు యుగే యుగే. మరి వీళ్ళకే వర్తిస్తాయంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళకి వర్తిస్తా అంటే, ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు అనుకోండి, రాముడు వచ్చాడు, అలాగే మిగతా అవతారాలు వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్నవాళ్ళు అందరూ చూశారా? అదే కృష్ణుడిని ధృతరాష్ట్రుడు కళ్ళు లేవు కాబట్టి చూడలేడు, కానీ ఆయనకు కూడా దర్శనమిస్తాడు చూడమని. అలాగే భీష్ముడు చూశాడు, అటు కౌరవులు చూశారు, ఇటు పాండవులు చూశారు, ఇటు యాదవులు చూశారు, అటు ఋషులు మునులు వాళ్ళు కూడా చూశారు. ఇంతమంది చూస్తే ఎవరికి తెలిసాడు ఆయన? కృష్ణుడు సాక్షాత్ భగవత్ స్వరూపు పరమాత్మ అని ఎంతమందికి తెలుసు అంటే చాలా తక్కువ మందికి తెలుసు. మిగతా వాళ్ళందరికీ ఏదో యాదవ కృష్ణుడు అదే తెలుసు, ఏదో గోవులను కాచుకున్నాడని తెలుసు, ఏదో మ్యాజిక్లు చేయగలడని తెలుసు, అంతే తప్ప ఆయన సాక్షాత్ పరమాత్మ అని తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అక్కడక్కడ ఉన్నారు. భీష్ముడు ఉన్నాడు, తర్వాత తర్వాత తెలుస్తుంది ఆయనకి భీష్ముడు ఉంటాడు. అలాంటి డైరెక్ట్ గా వచ్చిన కృష్ణుడినే గుర్తించలేదు వాళ్ళు. గుర్తించినా కూడా, కృష్ణుడు చెప్పినా కూడా ఆయన ఏం చేశాడు? భీష్ముడు కౌరవుల వైపు ఉండిపోయాడు. అందుకని మనం అవతారం వచ్చినా కూడా అవతారాన్ని గుర్తించడానికి ఏం చేయాలో మాస్టర్ చెప్పింది మనం రెండుసారి చెప్పుకున్నాం. ఎవరైతే ఆత్మరాజ్య స్థాపన చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే అవతారాన్ని గుర్తించగలరు, అందరూ గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేరంటే, మనలాగానే ఉంటాడు, మనలాగానే ప్యాంట్ షర్ట్ వేసుకుని ఉండొచ్చు, లేదా మనలాగానే పంచగట్టుకోవచ్చు, లేదా మనలాగానే పైన చొక్కా వేసుకోకుండా ఉండే సాంప్రదాయం ఉంది. అలాగే చొక్కా వేసుకోకుండా పైన ఒక తువాలో లేకపోతే రకరకాలు ఏమొకటి వేసుకోవచ్చు పైన, లేకపోతే ఏం వేసుకోకపోవచ్చు, జంజం వేసుకోవచ్చు లేదా వేసుకోకపోవచ్చు, మెడలో రుద్రాక్షలు వేసుకోవచ్చు లేదా వేసుకోకపోవచ్చు. ఇది అని చెప్పడం లేదు, ఎలాగన్నా రావచ్చు. ఎలా వచ్చినా సరే మనం గుర్తించాలంటే మనలో మనం ఎలా ఉండాలి అనేది మన వైపు నుంచి ఏంటి అంటే, మనం వ్యక్తులుగా కాకుండా ఆత్మగా జీవించడం చేత ఉండాలి. వీ షుడ్ లివ్ యాజ్ సోల్స్, నాట్ యాజ్ ఇండివిజువల్స్. ఇండివిజువల్స్గా ఉండకూడదు అంటే ఏంటి? మన వ్యక్తిగతమైన కోరికలు తీర్చుకోవటం మరి ఇంకెప్పుడు ఎలాగా అంటే, శరీరానికి అవసరాలు ఉంటాయి. చాలాసార్లు చెప్తున్నాం, శరీరానికి అవసరాలు ఏంటంటే ఆకలి వేస్తుంది, కొద్ది తినాలి, ఓకే, చలి లేదా ఎండ ఇలాంటివి ఉంటాయి, వాటి నుంచి రక్షించుకోవాలి. కాబట్టి ఇల్లు ఉండాలి, అలాగే బట్టలు ఉండాలి, అంతవరకే. ఇంకేనా మరి ఇంకేమి ఉండక్కర్లేదా మాకు ఎలాగా అని ప్రశ్న ఉంటే, నీ అవతారాన్ని గుర్తించాలి అనే తపన తగ్గిపోతుంది. అవి ఎక్వైర్ చేసుకోవడానికే మన శక్తి అంతా ఖర్చు పెడుతూ ఉంటాం. అలా కాకుండా అవతారం వస్తే గుర్తించాలి అంటే ముందర నేను తయారుగా ఉండాలి. అలా తయారుగా ఉన్న ఋషులే గుర్తించగలిగారు. రాముడు వచ్చినప్పుడు వశిష్ఠుడికి తెలుసు ఆయన పరమాత్మ రాముడిగా అవతరించాడని. దశరథుడికి తెలియదు, మళ్ళీ దశరథుడికి పుట్టినా కూడా దశరథుడికి తెలియదు, కౌశల్య వాళ్ళందరికీ తెలియదు. కౌశల్య కూడా నోట్లో అంతా చూపిస్తాడు, ఆయన చూపించినా కూడా మళ్ళీ మర్చిపోతున్నట్టు చేస్తాడు మాయ. అలాగే కృష్ణుడు కూడా యశోదకి నోట్లో అన్ని చూపించిన, ఆవిడ కూడా మర్చిపోయేటట్టు చేస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, భగవంతుడే ఒకవేళ నిజంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా తెలుసుకోకుండా చేస్తాడు. దత్తాత్రేయ స్వామి మధ్యాహ్నం 12 గంటలకు ప్రతిరోజు వచ్చి భోజనం చేస్తాను, భిక్ష తీసుకుంటాను అని ఆయన ప్రామిస్ గాణగాపూర్లో. ఒక ఆయన ఏం చేశాడు, గాణగాపూర్లో ఈయన 12 ఇంటికి వస్తాడు ఎలాగైనా సరే నేను ఆయన పట్టుకుంటానని చెప్పి అలాగ ట్రై చేస్తున్నాడు. ఆయనకు తెలిసిన పద్ధతిలో చేస్తుంటే ఉన్నట్టుండి సరిగ్గా 12 అయ్యేసరికి ఒక్కసారిగా బళ్ళు జ్వరం వచ్చేసి బాగా బళ్ళంతా నొప్పులు వచ్చేసి వణుకొచ్చేసి అలా మెట్ల మీద పడిపోయాడు. కాసేపు అయిందని మెలికొచ్చి లేదు చూసుకునే సరికి అయ్యో 12 దాటిపోయింది, ఇప్పుడు ఎలాగని పట్టుకుందాం దత్త ప్రభువుని పట్టుకోలేకపోయిందని అని చెప్పి భిక్షకు వెళ్తాడు. భిక్షకు వెళ్తే వాళ్ళందరూ ఇందాకే కదా వచ్చావు, భిక్ష ఇచ్చావు, మళ్ళీ ఎందుకు వచ్చావు అని కేకలేస్తాడు. అయ్యో ఇందాక నేను ఎప్పుడు వచ్చాను, జ్వరం వచ్చి పడుకున్నాను అని చెప్పి అనుకుని మళ్ళీ ఆ మెట్ల దగ్గర కూర్చుంటే అప్పుడు దత్తస్వామి ఆయనకి చెప్తాడు, నా రాక దేవరహస్యం, అది ఎవరు తెలుసుకోవడానికి వీల్లేదు, అందుకని నీ రూపంలో నేనే వెళ్ళాను, నీకు జ్వరం వచ్చేటి చేసి ఇక్కడ పడుకోబెట్టాను, నేను వెళ్ళి నీ రూపంలో భిక్ష తీసుకుని వచ్చాను, కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకు అని చెప్పాడు. ఇది మాస్టర్ ఇక్రాల భారద్వాజ గారు రాసిన గురు చరిత్రలో ఉంటుంది సంఘటన. అందుకని భగవద్ అవతారం వచ్చినా కూడా ఆయన ఇష్టమైతేనే మనం దాన్ని గుర్తించగలము, మళ్ళీ అది కూడా ఉంది. కాబట్టి మన ప్రేయర్ ఎలా ఉండాలి, మన ప్రార్థన ఎలా ఉండాలి, ముందర నాలో ఆత్మరాజ్య స్థాపన జరగాలి, దానికి నేను రోజు ధ్యానం చేసుకుంటాను. తర్వాత రెండోది ఏంటి, నువ్వు వచ్చినప్పుడు అవతారంగా దిగి వచ్చినప్పుడు మా మధ్య నడుస్తూ ఉన్నప్పుడు మా మధ్య అన్ని పనులు చేస్తున్నప్పుడు నిన్ను నేను గుర్తించేటట్టుగా ఆ జ్ఞానం కూడా నాకు ప్రసాదించింది. నిన్ను నేను గుర్తించాలి, నీ చెప్పిన పనుల్లో నేను పార్టిసిపేట్ చేయాలి, నీ సేవ చేసుకోవాలి, ఇది కూడా నువ్వే ఇవ్వాలి, నేను చేసుకోలేను అని మనం మన అశక్తతను కూడా చెప్పాలి. నువ్వు రా, నేను ఎలాగన్నా తెలుసుకుంటానని అనకూడదు. అలా అంటే ఏం చేశాడు దత్తస్వామి, ఆయన జ్వరం వచ్చేది చేశాడు, దెబ్బకి పడుకున్నాడు. అందుకని మన ప్రతిభ ఎంతవరకు అంటే, మన ప్రతిభ ఏం లేదు, మన ప్రతిభ ఏంటంటే మనం చేయగలిగిందేదో మనం చేసి రెడీగా ఉంటాం. పీకే మాస్టర్ అంటారు, నేనేం చేయాలో అవన్నీ చేసుకుని రెడీగా ఉన్నాను, ఆ గురువు వచ్చి నన్ను నడిపించాడు. సింపుల్, ఎంత స్ట్రైట్గా చెప్పారు చూసారా పీకే మాస్టర్. అలాగే గురువు గారు కూడా అంటారు, 5 సంవత్సరాల పాటు గురువు ఏం చెప్పాడు అలాగే గాయత్రి మంత్రం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఎవరి కోసం వెతకలేదు, గురువుల కోసం, వాళ్ళ కోసం, ఆయన తెలిసిన మార్గంలో సేవా కార్యక్రమాలు అవి చేశారు. వెంటనే వాళ్ళ గురువు గారు ప్రత్యక్షమయ్యారు. అలాగా భగవద్ అవతారాన్ని కూడా మనం గుర్తించడానికి ఒప్పుకుంటాడు భగవంతుడే, మన దగ్గరికే వస్తాడు. శబరి దగ్గరికి ఎలా నడిచి తానే వెళ్ళాడు, అలాగే మన ఇంటికే వస్తాడు, మన దగ్గరికే వస్తాడు. మన వైపు నుంచి ఆ సమర్పణ ఉండాలి, మన వైపు నుంచి ఆ ప్రిపరేషన్ ఉండాలి. వచ్చినప్పుడు చూద్దాం అనకూడదు, వచ్చినప్పుడు చూద్దాం అంటేనే వచ్చినప్పుడు అనగానే అనుమానం ఉందన్నమాట, రావడానికి కూడా నమ్మకం ఉందన్నమాట, అలా ఉండకూడదు. వచ్చినప్పుడు చూద్దాం లేదంటే నో, ఆయన వచ్చి పనిచేస్తున్నప్పుడు నేను ఎలాగైనా సరే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, అందుకు నన్ను నేను ఎక్విప్ చేసుకోవాలి అని మనం రెడీగా ఉండాలి. అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకం ఉంది, దాంట్లో ఒక మాట చెప్తాడు, మనం సర్వీస్ చేయడానికి వెతుక్కోవాలి ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందని. సర్వీస్ చేయడానికి ఈ మనుషుల లేదా ఈ జీవుల రూపంలో ఉన్న భగవంతుడు సేవ చేసుకోవాలి నేను అనే ఆలోచన ఉండాలి. ఉన్నప్పుడు ఏ రకంగా మనం ఆలోచించి సేవ చేయగలమో ఆ ప్రయత్నంలో ఉండాలి. సేవ చేస్తాను, నేను సేవ చేస్తానంటే కుదరదు. సేవ చేస్తానంటే అన్నదానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, చదువు చెప్పించవచ్చు. చదువుకునే వాళ్ళకి డొనేషన్ లాగా డబ్బులు కొందరు అడుగుతుంటారు, అలాంటి వాళ్ళు ఫీజులు కట్టడం, పుస్తకాలు కొనిపెట్టడం చేయొచ్చు. ఇవన్నీ కాకుండా ఎన్నో రకాలు ఉంటాయి సేవ. హయ్యెస్ట్ సర్వీస్ ఈజ్ టు ఇంపార్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటాడు. అవన్నీ గొప్పవే, కానీ ఆధ్యాత్మికమైన విద్య ఏదైతే ఉందో దాన్ని అందరికీ అందించడం అనేది అన్నిటికంటే పెద్ద సేవట. అది అందుకని గురువులు అందరూ ఏం చేస్తారు, మిగతా అన్ని చేసిన ఎలా ఉన్నా ఎప్పుడు జ్ఞాన యజ్ఞం జరుగుతూ ఉంటుంది. జ్ఞాన యజ్ఞం అన్నిటికంటే పెద్ద సేవ. ఈ రకంగా మనం ఈ నాలుగో అధ్యాయంలో చెప్పిన ఈ శ్లోకం ఏదైతే ఉందో ఆ నాలుగు అనేదానికి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఒక రకంగా చెప్పాలండి, ఇప్పుడు ప్రస్తుతం యురేనస్ శక్తిధారలు బాగా పనిచేస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఓల్డ్ సిస్టంలో ఉన్న అక్కర్లేనివన్నీ కూడా షాటర్ అయిపోతాయి, అన్నీ తునాతునకలు అయిపోతాయి. ఇప్పుడు ప్రస్తుతం అవసరమైనవేవో కొత్తవి అవన్నీ ఇంట్రడ్యూస్ అవుతాయి అన్నిట్లో, లైఫ్లో కానీ మన రిలిజియన్లో కానీ సైన్స్లో కానీ ఆర్ట్స్లో కానీ కామర్స్లో కానీ అలాగే ఆల్ ఫీల్డ్స్. అలాగా పాతవి అక్కర్లేనివి అబ్సలేట్ ఏవైతే పనికిరానివి ఉన్నాయో అవన్నీ పోతాయి. దాంట్లో పనికొచ్చే ఉంటూ కొత్త వాటిని మళ్ళీ స్వీకరించడం జరుగుతుంది. అది యురేనస్ పని. అందుకని కొంచెం ఘర్షణ కనిపిస్తుంది. అలాగే రెండోది ఏంటంటే మిలిటెన్సీ పెరిగిపోతుంది, టెర్రరిజం పెరిగిపోతుంటుంది. అది కూడా యురేనస్ యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్. ఈ రెండు కూడా యురేనస్వే, ఒకటి మంచిది ఇంకొకటి నెగిటివ్ ఆస్పెక్ట్. ఈ యురేనస్ యొక్క నెంబర్ నాలుగు, ఈ నాలుగో అధ్యాయంలో చెప్పడం ఇక్కడ ఒకటి. యురేనస్ అంటే వరుణుడు. మనం కలిసి స్థాపన చేసినప్పుడు ఓం తత్వాయాం బ్రహ్మణ వందమాన సదాశాస్తే యజమానో హవేంద్రు వరుణో హవోద్యుషుగం సమాన ఆయుః ప్రమోషీ అని మనం వరుణుణ్ణి నమస్కరించి కలశంలోకి ఆవాహన చేస్తాం. వరుణుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఏం చేస్తాడంటే భగవంతుణ్ణి ఆవరించి ఉంటాడు. భగవంతుణ్ణి ఆవరించి ఉండడం అంటే ఏంటి, ఒక వస్తువు ఉందనుకోండి, దాని చుట్టూ పొగ చూరితే ఏమవుతుంది, ఆ పొగ పోతే తప్ప అక్కడ ఏముందో కనపడదు మనకు కదా. అలాగ చుట్టూ ఆవరించి ఉంటాడు ఎప్పుడు, ఆవరణలు కలిగిన వాడు ఆ వరుణుడు అనమాట. ఆ వరుణుడు అనుగ్రహం ఉంటేనే భగవంతుడి చుట్టూ ఉన్న ఆవరణలన్నీ దాటి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలం. అలాగే మన అసలు స్వరూపం, నేను ఆత్మని, నాకు శరీరం ఉంది, ఆ శరీరంలో ఉన్న ఈ కోశాలు ఏవైతే ఉన్నాయో ఈ కోశాలన్నీ కూడా ఆత్మకి ఆవరణలే. ఆ ఆవరణలన్నీ కూడా వరుణుడి వల్ల వచ్చాయి. ఈ వరుణుడు అనుగ్రహం వల్ల ఏమవుతుందంటే భగవంతుడు తేజస్సు మన దగ్గరికి ఇంకా ఎక్కువగా వస్తుంది. అది వచ్చి ఏమవుతుందంటే మనలో ఆ జ్ఞానం వస్తుంది, వచ్చి ఆవరణలన్నీ తొలగి భగవద్ దర్శనం అవుతుంది. అలాంటి దివ్య తేజస్సునిస్తాడు వరుణుడు. ఈ వరుణుడి యొక్క సంఖ్య నాలుగు. అలాగే ఖనిజ వృక్ష జంతు స్థాయిలు ఏవైతే ఉన్నాయో వీటిని దాటి నెక్స్ట్ వచ్చేది మనుష్యుడు. కాబట్టి నాలుగు అనేది మనుష్యుడి గుర్తు. ఇంకా ఈ అవతారాలు ఎవరికోసం వస్తాయి, అవతారాలు ఎవరికోసం వస్తాయి, అందరూ అవతారం యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకుంటామా? కృష్ణుడు చెప్పిన భగవద్గీతను మనం ఎంతవరకు ఉపయోగించుకున్నాం? ఇప్పుడు కొత్తగా ఇంకో అవతారం వస్తుంది, సమన్వయ అవతారం, సర్వగత అవతార నిత్య సందర్శనము, కలికి అవతార ప్రాకట్యం అని చెప్పి మాస్టర్ ఇస్తున్న దాంట్లో మాస్టర్ చెప్తున్నది ఏంటంటే, ఎవరైతే ఖనిజ వృక్ష జంతు స్థాయిలను ప్రకృతికి అనుగుణ్యంగా జీవిస్తూ, ఈ మాట జాగ్రత్తగా వినాలి, మనలోనే అంటే మనలో అంటే మనిషిలో ఖనిజాలు ఉంటాయి, వృక్షానికి సంబంధించినవి ఉంటాయి, జంతు స్థాయికి సంబంధించినవి ఉంటాయి, అవి కాక మనిషిలో మానవ స్థితి ఒకటి ఉంటుంది. వీటిని సరిగ్గా అర్థం చేసుకుంటూ తన్ను తాను మలచుకుంటూ తనలో జ్ఞానాన్ని వివేకాన్ని పెంపొందించుకుంటూ ఎవరైతే భగవత్ సంకల్పానికి అనుగుణంగా తన సంకల్పాన్ని మలచుకుని, అంటే తన సొంత ప్రణాళిక ఏంటో ఏముండదు, లెట్ మై ప్లాన్ బి ద ఎపిటోమ్ ఆఫ్ ద డివైన్ ప్లాన్, లెట్ మై పర్పస్ బి ద పర్పస్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పి ఈకే మాస్టర్ ఒక ఇన్వొకేషన్ లో చెప్తారు. అలాగా మనకంటూ విడిగా ఒక లక్ష్యం, మనకంటూ విడిగా ఒక గోల్ కాకుండా గురువుల గోల్ ఏదైతే ఉందో, గురువుల లక్ష్యం ఏదైతే ఉందో అదే భగవంతుడి లక్ష్యం. అది పరమ గురువుల ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి మనం కూడా మన జీవితాల యొక్క లక్ష్యాన్ని అదే పెట్టుకోవాలి. భూమిపై స్వర్గావతరణ అనేది మన లక్ష్యం. మనం ఎవరన్నా నువ్వు జీవిస్తున్నావు దేనికోసం అంటే భూమిపై స్వర్గావతరణ కోసం అని చెప్పగలకుండా, అది మన లక్ష్యం. అలాగే మన పర్పస్ మన లక్ష్యం అని అర్థమైన తర్వాత అలాంటి వాళ్ల కోసం ఈ శ్లోకాలు చెప్పింది అని గుర్తుంచుకోవాలి. మనకంటూ వ్యక్తిగతమైన ప్రణాళికలు, మనకంటూ వ్యక్తిగతమైన లక్ష్యాలు లేకుండా పరమ గురువులు ఏవి చెప్పారో అవే మన లక్ష్యాలుగా, అవే మన ప్రణాళికలుగా జీవించడం అనే జీవిత విధానం కలిగిన వాళ్ల కోసం, అలాంటి మానవ జాతి కోసం మాత్రమే ఇవి వచ్చే అవతరణలు అనేవి చెప్తున్నారు. ఇప్పుడు అవతరణ వచ్చినా కూడా అది వచ్చినట్టు ఎవరికి తెలుస్తుందంటే ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. తన జీవితంలో వేరే ప్రణాళిక, తన జీవితంలో వేరే లక్ష్యం కాకుండా గురువు చెప్పిన లక్ష్యం, గురువు చెప్పిన గురువు చెప్పిన లక్ష్యము ఆ ప్రణాళికకు అనుగుణంగా మనం జీవించడం అనేది ఏదైతే ఉందో అలాంటి వాళ్ళకే ప్రణాళిక లక్ష్యం ఉన్న వ్యక్తులకి మాత్రమే అవతరణ వచ్చినా తెలుస్తుంది లేకపోతే తెలియదు. కాబట్టి గురువు చెప్పినట్టు చెయ్యాలా మనం సొంతంగా చేసుకోవాలి అని మన మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఏదేచ్చేసి తదా గురువు ఆ రకంగా ఈ అవతారాలను ఎవరు ఉపయోగించుకోగలరు? జ్ఞానయోగులు మాత్రమే ఉపయోగించుకుంటారు అని క్లియర్ గా ఉంది. జ్ఞానయోగులు ఉపయోగించుకోవడం అంటే ఏంటి? జ్ఞానం కలిగిన వాళ్ళు, జ్ఞానంతో యోగం చెందిన వాళ్ళు. అందుకని మనం మన మన ప్రయత్నాలు ఎలా ఉండాలి? మనం చేసుకుంటున్న స్వాధ్యాయం కానీ మనం చేసుకుంటున్న యజ్ఞ విధానంలో యజ్ఞ యాగాదులు ఎలాంటివి చేస్తున్నా కానీ మనం ఎంతవరకు జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం అనే చాలా బాగా గుర్తించాలి. ఆ జ్ఞానం ఎంతవరకు వస్తుంది? జ్ఞానయోగులుగా అవుతున్నాం లేదా? కర్మయోగి, జ్ఞానయోగి, భక్తి యోగి ఇలా ఉన్నాయి కదా. జ్ఞానయోగం ఉంది, కర్మయోగం ఉంది, భక్తి యోగం ఉంది. దాంట్లో జ్ఞానయోగం ఉన్న వాళ్ళకి ఈ అవగాహన, ఈ మొత్తాన్ని అవగాహన చేసుకొని వచ్చే తరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అందరికీ అందిస్తారు. అప్పుడు ఏమవుతుంది? అది క్రిస్టలైజ్ అయిపోయి ఒక రిలిజియన్ గా ఏర్పడిపోతుంది. మళ్ళీ కృష్ణుడు చెప్పిందంతా విన్న తర్వాత, కృష్ణుడు చెప్పిన దాంట్లో ఉన్న ఎస్సెన్స్ అన్న అంతా విన్న తర్వాత అక్కడ ఒక చిన్న అడ్డొచ్చింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అనే చెప్పాలి మంత్రం తప్ప. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చదవకూడదు. ఆ మంత్రాన్ని కలిసంతారణ ఉపనిషత్తు అని ఉంది ఒక ఉపనిషత్తు, దాంట్లో ఉంటుంది ఈ మంత్రం. దాంట్లో హరే కృష్ణ అని కాకుండా హరే రామతోనే మొదలవుతుంది. కానీ అక్కడ స్త్రీల ప్రభువాదులు ఎలా ఇచ్చారు? హరే కృష్ణ హరే కృష్ణ. కాబట్టి ఒకసారి వాళ్ళ దాంట్లో నన్ను చైతన్య మహాప్రభు ఆయన బోధనలు వాటి గురించి చెప్పమన్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు నేను అలవాటు ప్రకారం హరే కృష్ణ కాకుండా హరే రామ అని చెప్పాను. ఓ అలా కాదు సార్, అలా చెప్పకూడదు, మీరు హరే కృష్ణతోనే మొదలెట్టాలి అని నన్ను కరెక్ట్ చేశారు వాళ్ళు. ఓకే, మీ దగ్గరికి వచ్చినప్పుడు మరి మీ సంఘంలో ఉన్న రూల్స్ ప్రకారమే మాట్లాడారు కదా అని అలాగే చెప్పారు. అంటే క్రిస్టలైజ్ అయిపోవడం అనే దానికోసం చెప్తున్నాను అన్నమాట. ఎంత గొప్ప విషయం అన్నా సరే మనం క్రిస్టలైజ్ చేసేస్తాం. అదే కనుక యజ్ఞం ఉందనుకోండి, వేరే గ్రూప్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి తెలిసిన పద్ధతిలో యజ్ఞం చేస్తుంటే మనం చూసాం అనుకోండి, మన దాంట్లో ఇలా లేదు కదా అనుకుంటాం గమ్ముకున్నా. అలాగ అనుకోకూడదు. యజ్ఞం అనేది ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళు చేస్తారు, మనకి గురువు గారు ఇచ్చిన పద్ధతిలో మనం చేస్తాం. దాని ఏమంటారు, ఆ మాత్రం మనలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అందుకని వచ్చిన అవతారాన్ని గుర్తించడం అనేది ఎలాగా? ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి, వచ్చిన అవతారాన్ని గుర్తించడం ఎలాగా అంటే, తన జాతి వాళ్ళని తాను, తన జాతి వాళ్ళని తాను గుర్తిస్తారు. బదర్స్ బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ అని ఒకటి ఉంటుంది చూసారా, అలాగా వచ్చిన వాడు అవతారం అయితే భగవంతుడు అయితే భగవంతుడిని గుర్తించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎలా ఉంటారు అనే ప్రశ్న కాకుండా మన వైపు నుంచి మన ప్రార్థన ఎలా ఉండాలి, నీ పని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ పని చేయటానికి అంటే భగవంతుడు రావాలనుకోండి, ఆయన వచ్చే ముందు కొంత పని చేసి పెట్టాలి. ఋషులందరూ ఆ పని చేస్తారు, ఋషులందరూ ఆ పని చేసి పెడతారు. ఎలాగంటే రాముల వారు వచ్చే ముందే విశ్వామిత్రుడు శస్త్రాస్త్రాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, ఇవన్నీ సంపాదించి రెడీగా ఉంచుకున్నాడు. రాములు వారు అవతరించక మునుపు విశ్వామిత్రుడు శస్త్రాలని అస్త్రాలన్నీ రెడీగా ఆయన సంపాదించి పెట్టుకున్నాడు. వీళ్ళని ఆ అడవికి తీసుకెళ్తూ మధ్యలో అవన్నీ బల అతి బల ఇవన్నీ కూడా ఆయనకి ఇచ్చారు. కాలచక్రం, కాలదండం ఇలాంటివి కొన్ని చెప్తారు దాంట్లో రామాయణంలో. అవన్నీ కూడా మొట్టమొదట ఆయన ఆల్రెడీ సాధించి ఉంచుకున్నాడు రెడీగా విశ్వామిత్రుడు. దీంతో ఎంతటి వాడిని సరైన జయించగలవు అంటే అవతారం ఏమేమి కోరుకుంటుంది మనం తెలుసుకోవాలి. అవతారానికి ఏం కావాలి, సహాయం చేయాలంటే ఇప్పుడు నలుడు నీలుడు ఉన్నారు, వాళ్ళిద్దరూ మా వాళ్ళెవరు వానరులు, వానరుల్లో ఇంజనీర్లు వాళ్ళిద్దరు. అలాంటి అసలు వానరుల్లో ఇంజనీర్లు ఉంటారా అంటే ఉన్నారు అక్కడ నలుడు నీళ్ళు. అలాగే రాముడు రాకముందే ఆంజనేయ స్వామి సర్వసిద్ధంగా ఉన్నాడు. రాముడు వచ్చిన తర్వాత ఆయన ఇంకా ఏవో సాధన చేయడం నేర్చుకోవడం ఏమీ లేదు, పుడుచునే మొదలు పెట్టేశాడు నేర్చుకోవడం. ఎవరి పని ఏమిటి అనేది మనం మనకు తెలియకపోతే మనకంటే తెలిసిన వాళ్ళు చెప్తారు ఇదిగో ఇవన్నీ చెయ్యండి, ఇవన్నీ దీన్ని ఇలాగ చేసుకుంటూ వెళ్ళండి, మీరు అవతారం రాగానే మీరు మీరు గుర్తించగలరు. వాటిని చూసే తప్పకుండా మనం పాటించాలి తప్ప మన సొంత బుర్ర కట్టుకోవడం. అందుకని ఈ జ్ఞానయోగము అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. మనం వాళ్ళ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే భక్తి యోగం, కర్మయోగం అవి వద్దని కాదు, ఈ అవతార ప్రాకృత్యం గురించి చెప్పినవి ఏవైతే ఉన్నాయో దాంట్లో అవగాహన చేసుకోవాలి అంటే, అవతారాలని అవగాహన చేసుకోవాలంటే జ్ఞానం ఉండాలి. అంటే మూఢభక్తి అంటాం చూసారా, మూఢభక్తి కాకుండా అలాగే చెప్పినవి చెప్పినట్టుగా మాట్లాడకుండా చేసుకుంటూ పోవడం కాకుండా అసలు ఇది ఎందుకు చెప్పారు, ఇది చేయటం వల్ల ఏమిటి, ఎలా చేయాలి, ఇవంతా కూడా ఆలోచించటం అనేది ఏదైతే ఉందో, దీనికి కారణం ఏమిటి అని ఆలోచించగలగటం ఏదైతే ఉందో, దాని ద్వారా మన యొక్క జ్ఞానశక్తిని పెంపొందించుకోవటానికి మనం స్వాధ్యాయం చేసుకోవటం, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. వచ్చి ఆ వచ్చే అవతారం ఏం చేస్తుంది అని తెలిస్తే అప్పుడు ఎవరన్నా పని చేస్తున్నారనుకోండి అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓ వీళ్ళు ఈ అవతారం సమన్వయపరుస్తోంది అని మనకు అర్థమవుతోంది. రాబోయే అవతారం ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ధర్మాలు వాటిలన్నింటినీ సమన్వయపరుస్తుంది. అందుకే కలవు సంఘే శక్తి అని చెప్పారు అని చెప్తారు మాస్టర్. ఈ అవతరణ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కోసమే మాస్టర్ జ్వాలాకులు గారు 24 పుస్తకాలు ఇచ్చారు. ఈ 24 పుస్తకాల్లో ఉన్న విషయం మనకు జ్ఞానయోగానికి బేసిస్ అవుతుందన్నమాట, మార్గదర్శనం చేస్తుంది. ఈ సృష్టి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవటానికి ఏమిటి సంగతి అంటే, ఈ సృష్టి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరెవరు, అర్థార్థులు అంటే డబ్బున్న వాళ్ళు, అలాగే జ్ఞానయోగులు. వీళ్ళు ఏం చేస్తారంటే గురువు కోరికను అర్థం చేసుకోగలరు. గురువు కోరికన ఏమిటి, గురువు ఏం కోరుకుంటున్నాడు అని తెలుసుకోవాలంటే వాళ్ళు ఎలాగొస్తారు, మొట్టమొదట ఆర్తులుగా వస్తారు. ఆర్తులు అంటే ఏదో బాధల్లో ఉంటారనమాట. ఇప్పుడు బూటి అయిన ఆయన వచ్చాడు ఎవరి దగ్గరికి, బాబా గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయనకున్న విషయాలు చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఆయన పెద్ద మందిరం కట్టాడు. దాంట్లో ఏం చేశాడు, కృష్ణ విగ్రహం పెట్టాలనుకుంటున్నాడు స్వామి. సాయిబాబా గారు ఏమన్నారు,
లేదు వస్తాడులే కృష్ణుడు అని చెప్పి అక్కడ ఆ ప్లేస్లో తన విగ్రహం వచ్చేటట్టుగా చేసుకున్నారు. అంటే మొదట ఆయన ఆర్తుడుగా వచ్చిన ఆ తర్వాత జిజ్ఞాసుపరుడై గురువు ఏం కోరుకున్నాడో ఆ రకంగా పని చేయటానికి ఆయన సమర్పించుకున్నాడు. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా గురువు ఏమి కోరుకుంటున్నాడు, అలాగే ఏమి చిన్న సంఘటనలా ఉంటుంది కానీ 3 రోజులు నేను రాను అంతవరకు కదలకుండా ఇక్కడే ఉండు అని చెప్పి మహల్సాపతి ఒళ్ళో తలబెట్టుకుని పడుకుంటాడు బాబా. గురువు ఏం కోరుకుంటున్నాడు, 3 రోజుల వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడ ఉంటాను 3 రోజులు, ఇలాగ ఈ శరీరం ఉంటుంది, 3 రోజుల తర్వాత వస్తే గనక ఓకే లేకపోతే ఇలా చెయ్యి అని చెప్తాడు. గురువు కోరుకుంటున్నది మహల్సాపతి గుర్తించడం, ఇవన్నీ కాకమ్మ కబుర్లు ఎవడు నిజంగా వస్తాడా అని చే ఆయన గనక కదిలిపోయాడు అనుకోండి అప్పుడు ఏమయ్యేది మనకు. బాబా అనే ఆ అవతారం యొక్క గొప్పతనం అంతా తెలిసి ఉండేది కాదు, కానీ మహల్సాపతి అలా కాదు, ఆయన గుర్తించాడు అక్కడ. అలాగే మనం మన గురువు ఏం కోరుకుంటున్నాడు అనేది మనం గుర్తించాలి. మనం గురువు ఏం కోరుకుంటున్నాడు అనేది గుర్తించలేకపోతే మనం ఆయనకి ఏం సహాయం చేసి ఆయన పని ఏం చేసినట్టు ఆయన పని చేసినట్టు కాదు. మనం కోరుకున్నవి మనం అనుకుంటున్నవి చేసుకుంటూ పోతూ ఇవన్నీ గురువు గారికి చేస్తున్నాం మేమండి అంటాం, అలా అనకూడదు. సృష్టి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకునే అర్ధార్థులై జ్ఞానయోగులుగా మారి సృష్టి క్రియాకలాపాలలో భగవంతునికి సహకరిస్తారు. ఈ పేర చాలా ముఖ్యం, మళ్ళీ చదువుతాను. ఈ సృష్టి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకునే అర్ధార్థులు జ్ఞానయోగులు గురువు కోరికను అర్థం చేసుకోగలరు. ఆర్తులుగా ఆకర్షించబడి తర్వాత జిజ్ఞాసాపరులై సృష్టి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకునే అర్ధార్థులై జ్ఞానయోగులుగా మారి, అంటే 2 రకాలుగా మారుతున్నారు. మొట్టమొదట ఆర్తేయుగా వచ్చిన వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళు సృష్టి పరిణామ క్రమాన్ని అర్థం చేసుకునే అర్ధార్థులు అవుతున్నారు. అర్ధార్థులు అంటే డబ్బు, ఎంతెంత డబ్బు కావాలి, ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి, ఒక అశ్వమేధం చేయాలి, బిల్డింగ్ సరే పక్కన పడదు, అశ్వమేధం చేయాలి, ఒక 2 కోట్లు కావాలి లేదా 5 కోట్లు కావాలి, మరి అప్పుడు ఏంటి డబ్బు కావాల్సింది అర్థమే కదా అర్ధార్థి. దాని ద్వారా ఏమవుతుంది, జ్ఞానయోగం వస్తుంది. ఈ భగవంతుని యొక్క ప్రణాళికలో మనం అర్ధార్థులు అయినప్పటికీ కూడా మొట్టమొదటి ఆర్తులుగా వచ్చి దాంట్లో ఉన్న విషయం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం కాకుండా దాంట్లో ఉన్న విషయం తెలుసుకుని యుగ నిర్మాణ యోజన అంటే ఏంటి, గాయత్రి పరివారం అంటే ఏంటి, అసలు యజ్ఞం ఎందుకు ఇచ్చారు, గురుపై స్వర్గావతరణ అంటే ఏంటి, ఈ కొత్త రాబోయే యోగం దాని ధర్మం ఒకే విశ్వం ఒకే ధర్మం ఒకే భాష అనేది అంటే ఏమిటి, అసలు ఒకే భాష ఏంటి, మా తెలుగు కదా వాళ్ళకి, ఇంగ్లీష్ కదా వాళ్ళకి, హిందీ కదా వీళ్ళు, తమిళ్ కదా వాళ్ళు, తుళు కదా, ఒక భాష ఎలా అవుతుంది, ఒక భాష అంటే ఏంటి, ఈ రకమైన జిజ్ఞాస వస్తుంది. అంటే ఎలా స్థాపించబడుతుంది కొత్త యుగం, కొత్త ధర్మం, కొత్త మతం, ఇలాంటివన్నీ కూడా ఆ జిజ్ఞాస తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకున్న వాటిని ఏమంటారు వనరులు, వాటికున్న వాళ్ళకి వ్యక్తులకు ఉన్న వనరులన్నీ కూడా ఆ దివ్య ప్రణాళిక కోసం ఖర్చు పెట్టి, అందుకనే గురువు గారు సింపుల్ గా చెప్పారు సమయదానం వంశదానం, అలా చేసుకుంటూ దానివల్ల జ్ఞానాన్ని సంపాదిస్తారు. అలాంటి జ్ఞానయోగులు సృష్టి క్రియాకలాపాల్లో భగవంతునికి సహకరిస్తారు. గురువుగారు ఆత్మకథలో చాలా క్లియర్గా ఉంటుంది. ఇది వరకు భగవంతుడిని అందరూ వరాలు అడిగేవారు, ఇప్పుడు భగవంతుడే మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, సమయదానం ఇవ్వు, వంశదానం ఇవ్వు, యజ్ఞాలు చేయండి, జపాలు చేయండి, ఎక్కువ మంది మీ ఆయన చెప్పండి, భూమిపై స్వర్గావతరణ ఇదిగో ఇదా జరుగుతుంది, రాబోయే యోగం స్వర్ణయుగం, 21వ శతాబ్దం ఉజ్వల భవిష్యత్తు, మనం మారితే యుగం మారుతుంది, ఇవన్నీ ఆయన సంకల్పాలు, గురుదేవుల యొక్క సంకల్పాలు, అంటే పరమాత్మ సంకల్పం, అంటే ఈ ప్రస్తుతం అవతారం ఏం కోరుకుంటుందో అది ఆ సంకల్పం, ఆ సంకల్పాన్ని మనం పట్టుకుని దానికి మనం అనుగుణంగా జీవితం మలుచుకుని దాని ప్రకారం జీవిస్తూ మనం జ్ఞానయోగులుగా అవ్వాలి. అయినప్పుడు మనం ఆ సృష్టి పరిణామ క్రమంలో మనం కూడా పాల్గొంటాం. అలా పాల్గొంటున్న వాళ్ళు వాళ్ళకి ఏం పెట్టారు మాస్టర్, గురువులు అని పేరు పెట్టారు. అలాంటి వాళ్ళ గురుదేవులు ఆయన జీవితంలో వాళ్ళ గురుదేవులు కనిపించేంత వరకు ఉన్న జీవితం వేరు, ఆ రోజు నుంచి నా జీవితం వేరు అని క్లియర్గా ఇచ్చారు. అలాగా గురువు యొక్క
సంకల్పానికి మనల్ని మనం సమర్పణ చేసుకుంటాం మొదలుపెట్టి జీవించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన అనుగుణంగా ఆయనకి అనుగుణంగా మన జీవితం నడుస్తున్న కొద్దీ మనం మనల్ని వారు గురువులుగా తీర్చిదిద్దుతారు. ఎప్పుడైతే మనం ఈ ప్రణాళిక ప్రకారం జీవించడానికి మొదలు పెడతామో వెంటనే మనలో ధర్మ విరుద్ధమైనవి ఏవైతే ఉన్నాయో మెల్లిమెల్లిగా జారుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన వచ్చాట, వచ్చి దీక్ష తీసుకుంటాడు. దీక్ష ఇచ్చి ఆయన ఎలా ఉన్నాడు ఆ టైంలో, ఎవరంటే ఆయన మాస్టర్ సివివి గారు. మాస్టర్ సివివి గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకుందామని రాలేదు యాక్చువల్గా. ఈయన ఎవరో చాలా గొప్ప విషయం అని చెప్తాట, ఊరికి ఆయన పేరు తలుచుకుంటేనే రోగాలు తగ్గిపోతాయట, పనులన్నీ అయిపోతాయట, అసలు ఆయన ఎవడో చూద్దామని వచ్చాడు. వస్తే ఆ టైంకి ఈయన మంగళి వచ్చాడు, క్షవరం చేస్తున్నాడు. ఆ ఏమిటి వచ్చారు రండి అని పిలిచారు ఈయన లోపలికి. సరే వచ్చి ఆయన ఏదో అంతా అయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని అప్పుడు వచ్చి కూర్చుని మాట్లాడతాడు అనుకుంటున్నాడు. ఈయన వచ్చిన ఆయన ఈయన వచ్చిన ఆయన సురత్రియ బ్రాహ్మణ అనమాట. అలా కాకుండా ఆయన చేసే అతను ఆ పని చేస్తూనే ఉన్నాడు. ఈ మాస్టర్ గారు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ మాట్లాడుతూ సరే ఇలా ప్రేయర్ చేసుకో రోజు అంత బాగానే ఉంటుందిలే అంది అని చెప్పి, అది కాదండి మీరు అంతా ఇంత స్నానం చేసి వచ్చి నాకు దీక్షిస్తారు అనుకుంటున్నాను. దీక్ష లేదు ఏం లేదు చెప్పాగా వెళ్ళు అంటాడు. అది ఒళ్ళు మండిపోతుంది, పాపం వచ్చేసింది. పాపం వచ్చేసిన తర్వాత వెళ్ళిపోయే ముందు మళ్ళీ వెనక్కి ఇచ్చి, నీకు కోపం తగ్గిన తర్వాత రా, అప్పటి వరకు రాలేవులే వెళ్ళిరా అంటాడు. ఇక మాస్టర్ ఇంక ఇంటికి వెళ్ళి ప్రేయర్ కూర్చుంటాడు. చేయకూడదు అసలు, అలాగ చెప్పిన దాన్ని నేను ప్రేయర్ చేయాలా చేయను అని చిత్రంగా చిన్నపిల్లల బెంకంగా కూర్చుని చేస్తూ ఉంటాడు. అలాగే ఆ సమయంలో విపరీతమైన కోపం వచ్చేస్తుంది, మిగతాప్పుడు మామూలుగా ఉంటుంది. అలాగ ఒక ఆరు నెలలు ఎంతో చేసేసరికి ఆయన కోపం మొత్తం పోతుంది. ఆ చేస్తున్న ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది, వేసి ఏంటి నాలో కోపం అంతా మా ఆయన పోయింది అని చెప్తే, అప్పుడు మళ్ళీ కుంభకోణం వెళ్తాడు ఆయన. ఆ కోపం పోయిందా వచ్చావు అని పలకరిస్తారు ఆయన వెళ్తూనే. స్వామి ఎంత గొప్ప విషయం, నాకు తెలియకుండా నాలో పాపం అంతా ఎగరగొట్టేశారు, ఆ దేవుడి అని ఆయన మామూలుగా తేల్చారు. అలాగా ధర్మ విరుద్ధమైన, అదేంటి కోపం ధర్మ విరుద్ధమైందా అంటే, నరకానికి మూడు ద్వారాలు ఉంటాయట అని కృష్ణుడు చెప్పాడు. కామము, క్రోధము, లోభము, ఈ మూడే నరకంలో పోవాలని ఎవరన్నా అనుకుంటే వాళ్ళు ఈ మూడు ఎప్పుడు వదులుకోకుండా ఉంచుకోవాలి. నరకానికి వెళ్ళాలి అని డిసిషన్ తీసుకుంటే వాళ్ళకి మూడు ఉంటాయట, కామము, క్రోధము, లోభము. ఆ మూడు కూడా ధర్మానికి వ్యతిరేకమే. కాబట్టి మనం ఎప్పుడైతే సాధన మొదలెడుతున్నామో ధర్మ వ్యతిరేకమైన అవన్నీ మనలోంచి ఆటోమేటిక్గా పోతాయి, మెల్లిమెల్లిగా పోతాయి. పోయి ధర్మానికి అనుగుణంగా జీవించడం ఎలాగా అనే విషయంలోకి మనం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ధర్మానికి అనుగుణంగా జీవించాలా అంటే జీవించాలి, ఎందుకంటే ఆ తప్ప ఇంకో రకంగా మనం ఉండలేం కాబట్టి. అందుకని మనలో ధర్మం పెరగాలన్నా, మనలో అధర్మం పోవాలన్నా ఎవరు అంటే మనమే. అలాగా వ్యక్తిలో అధర్మం పెరుగుతుంది అనుకోండి, ఎవరు ఒప్పుకుంటే అది అధర్మం పెరిగింది, వాడు ఒప్పుకుంటేనే పెరిగింది. కాబట్టి వాడికి ఉన్న స్వేచ్ఛని వాడు తప్పుగా వాడుకున్నాడు. రావణాసురుడు ఉన్నాడు, చాలా గొప్ప భక్తుడు అని, రావణాసురుడిని మించిన భక్తుడు లేడని పెద్ద ప్రతీతి కదా. కానీ అతన్ని ఎవరు పూజ చేయరు, ఎందుకంటే రాక్షసుడు. అతనికి ఉండకూడని అధర్మ లక్షణాలు ఉన్నాయి, పరస్త్రీని తెరబట్టడం, ఇలాంటి పెద్దలను గౌరవించకపోవడం, దేవతలను దూషించడం, అహంకారం, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుదరవు, అవన్నీ అధర్మ లక్షణాలే. కాబట్టి ఆ అధర్మాన్ని పోషించుకున్నది అతనే, ఎవరో కాదు. ఈ రకంగా మనలో ధర్మమా అధర్మమా అనేది నిర్ణయించుకునేది ఎవరు? మనమే. మన నిర్ణయం బట్టి అవతారం వచ్చినప్పుడు ఆ అవతారంతో కలిసి పనిచేస్తామా లేదా కలిసి పనిచేయలేమా అనేది మనకు తెలుస్తుంది. అందుకని మనం ఎప్పుడైతే మనలో ఉన్న అధర్మాన్ని పోగొట్టుకోవాలి, ధర్మాన్ని పెంచుకోవాలనే నిర్ణయం మనం తీసుకుంటామో అప్పుడు గురువు ఏం చేస్తాడంటే, గురు చేతనత్వం అనేది మనలోకి అవతరించి
మనకు కావాల్సిన మంచి వచ్చేటట్టు చేస్తాడు. అప్పటి వరకు కనబడని ఎలాగన్నా సరే నాకు ఈ దుర్లక్షణాలను ఎలా పోగొట్టుకోవాలబ్బా అది గట్టిగా మనం ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, ఎవరో ఒకరు కనిపిస్తారు. కనిపించి ఇలాగ యజ్ఞం చేస్తారు, యజ్ఞంలో దేవదక్షిణ అని ఉంటుంది. ఆ దక్షిణలో కనుక మనం గురువు గారికి నమస్కారం పెట్టుకుని అక్కడ పూలు అక్షంతలు ఉంచి నాలో ఈ దుర్గుణం తీసేయి తండ్రి అంటే తీసేస్తాడు ఆయన, ఇంక మళ్ళీ ఎప్పటికీ నువ్వు ఆ దుర్గుణంలో ఉండవు అని చెప్పి ఎవరన్నా చెప్పారనుకోండి, వీడు అనుకుంటున్న ఏదైతే ఉందో ఆలోచన దానికి తగ్గ ఆన్సర్ వచ్చేసింది కదా, కాబట్టి వాడు ఎంతో హాయిగా ఫీల్ అవుతాడు. వెళ్ళి ఆ దక్షిణ ఇచ్చేస్తే కనుక వాళ్ళలో ఉన్న దుర్గుణం పోతుంది. అలాగా గురువు ఏం చేస్తాడంటే మనలో ఉన్న దుర్గుణాలు పోగొట్టడానికి రెడీగా ఉంటాడు. మనం వెతక్కోవాలి, మనం నాలో ఈ దుర్గుణం ఉంది ఎలా పోవాలి అని మనం అనుకోవాలి తప్ప. దుష్ప్రవృత్తుల నిర్మూలనము, సత్ప్రవృత్తుల సంవర్ధనము, భూమిపై స్వర్గావతరణం అని చెప్పి సంకల్పం ఏదైతే ఉందో దాంట్లో మనలో ఉన్న రాక్షస ప్రవృత్తిలో లేదా దుష్ప్రవృత్తిలో పోవాలి. మనలో ఉన్నాయి పోవాలనుకుంటున్నావా లేదా లోకల్లో ఎక్కడో ఉన్నాయి అవి పోవాలనుకుంటున్నావు? లోకల్లో ఎక్కడో ఉన్నాయి అవి పోవాలి అనుకోకపోవటం అనుకోవడం సరికాదు, నాలో ఉన్న దుర్గుణాలు పోవాలనుకోవాలి. అలాగా ప్రతి వాళ్ళు అనుకున్నా అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది, అంతా సద్గుణాలతోనే నిండిపోతుంది. సో మన ప్రయత్నం ఎప్పుడు కూడా మనని మనం సెర్చ్ చేసుకోవటంలో ఉండాలి. పక్క వాళ్ళ వైపు వేలు చూపించే బాధ్యత మనది కాదు, గురువు చూసుకుంటాడు. గురువు ఏం చేస్తాడంటే వాళ్ళలో ఆ లోపాలు ఉన్నాయి వీటిని ఎలా సవరించాలి, కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకం లేకుండా ఎలా వీళ్ళని ఉద్ధరించాలి అని గురువుకి తెలుసు కాబట్టి ఆయన ఆ పని చేస్తాడు. అలాగా తన స్వయం నిర్ణయాధికారము, స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకుంటూ ఎవరైతే జీవితాన్ని మలుచుకుంటారో అలాంటి వాళ్ల కోసం వస్తాడు అవతరణం. అలాంటి వాళ్ల కోసం ఈ కలికి అవతార ప్రాకట్యం అనేది జరుగుతుంది, అది అపయరెన్స్ ఆఫ్ ది అవతార జరుగుతుంది. అందరి కోసం కాదు, మరి అందరి కోసం కాకపోతే ఇద్దరి కోసం ముగ్గురు కోసం వస్తాడు ఆ భగవంతుడు? అవతారం అంతే వస్తుందా మరి నలుగురు కోసం, అదే మిషన్ ఆర్కే వాళ్ళ కోసం మాత్రమే వస్తాడా? అలా ఉండదు. ఎలా ఉంటుందంటే ఎన్నో ఆర్గనైజేషన్స్ టువర్డ్ ది వరల్డ్ ఎన్నో మంచి పనులు చేస్తున్నాయి ఈ అవతార ప్రక్రియ కోసం. అవతారము భూమిపై అవతరించడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ఎంతో ప్రయత్నం చేస్తున్న సంస్థలన్నిటి యొక్క సామూహికమైన ఆకాంక్ష ఏమిటి, దానికి అనుగుణంగా భగవద్ అవతరణ జరుగుతుంది. అందుకని ఎక్కడైతే స్వేచ్ఛ ఉందో అక్కడే తప్పు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మిగతా ఖనిజాల్లో వృక్షాల్లో జంతువుల్లో ఆ స్వేచ్ఛ లేదు, కాబట్టి అక్కడ అధర్మం ఉంటే ఉండదు. అవి ఖచ్చితంగా ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటాయి. మనమే ఆకలి వేయకపోయినా తింటాం, దాహం వేయకపోయినా తాగుతాం, అవసరం లేకపోయినా మొహమాటం కొద్దీ ఎవరికి ఇంటికన్నా వెళ్ళాం అనుకోండి కాఫీ తాగండి, సరే ఏమైనా అనుకుంటారు కాఫీ తాగుతాం, మళ్ళీ ఇంకొక అరగంటకో గంటకో ఇంకో చోటకి వెళ్ళాం అనుకోండి అక్కడ ఆఫర్ చేసి మళ్ళీ అక్కడ తాగుతాం. ఇలాగా పార్టీలు కానీ వాటికి కానీ వెళ్ళటం, ఆకలి వేయకపోయినా తింటాం, ఇలాంటి పనులు జంతువులు చేయవు, మనుషులు మాత్రం చేయగలరు. అది స్వేచ్ఛని చెడగొట్టుకోవడం అంటే. జంతువుకి ఆకలి వేయకపోతే మనం ఎదురుకుండా పంచపక్ష పర్వాన్నాలు కాదు, వాటికి ఇష్టమైన మాంసం పెట్టినా కూడా తినాం. అదే మనం మనకి ఇష్టమైన పెట్టామనుకోండి సర్లే తినేసి ఒక టాబ్లెట్ వేసుకుందాం అనుకుంటాం, అది మన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛ ఉన్న వాళ్ళకి అవతరణ జరగదు, అవతరణ వాళ్ళ కోసం రాడు, అవతారం అలాంటి వాళ్ళ కోసం రాడు. అలాంటి వాళ్ళు ఉండకూడదు. మరి అలాంటి వాళ్ళు ఉండకూడదు అంటే అది తప్పు, అలాంటి వాళ్ళు ఉండకూడదు కాదు, ఆ స్వేచ్ఛను అలా వాడుకోకూడదు. అధర్మాచరణ ఎందుకు జరుగుతుందంటే మనకి స్వేచ్ఛ ఉంది కాబట్టి. కాబట్టి స్వేచ్ఛ ఉంచాలా తీసేయాలా? స్వేచ్ఛ తీసేయాలి కాదు, స్వేచ్ఛ అనేది ఏమిటి అనేది సరిగ్గా అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. అంతే తప్ప స్వేచ్ఛ తీసేయమనే మాట తప్పు. మళ్ళీ స్వేచ్ఛ అనే దానికి అర్థం ఏంటి? భగవంతుడి సంకల్పానికి అనుగుణంగా జీవించడం అనే దాన్ని స్వేచ్ఛ అంటారు. అంతకంటే స్వేచ్ఛ ఏం లేదు. దీనికి రామకృష్ణ పరమహంస గారు భలే చెప్తారు. ఒక ఆవుకి తాడు కట్టి, లేదా ఒక మేకకు తాడు కట్టి ఒక కర్ర కట్టేసేస్తారు, దానికి స్వేచ్ఛ ఎంత దూరం ఎంత స్వేచ్ఛ ఉంటుందంటే ఆ తాడు ఎంత పొడుగు ఉంటుందో అంత చుట్టూ గిర్రం తిరగచ్చది, అంతే స్వేచ్ఛ. ఆ లోపలే అది మేత వేయాలి, అది దాటి వెళ్ళడానికి వీలు. అలాగే మనిషికి కూడా స్వేచ్ఛ ఉందా అంటే అబద్ధం. ఈ భూమి దాటి వెళ్ళలేడు, ఈ భూమి దాటే కాదు, విజయవాడలో ఉన్న సీతారాం విజయవాడ దాటి వెళ్ళాలనుకోండి, బోర్డు అంత ప్రయత్నం చేయాలి కదా. విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళాలి, విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి, టికెట్ కొనుక్కోవాలి, టైం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండటానికి ఉండాలి, అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావడానికి, ఇదంతా ఏంటి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్. అదే అమెరికా వెళ్ళాలనుకోండి, వెళ్ళగలమా, మళ్ళీ దానికి వీసాలు పాస్పోర్ట్లు ఇవన్నీ కావాలి. ఇలాగ భూమి మీద తిరగటానికి అంత స్వేచ్ఛ లేదు అనుకుంటాం మనం, స్వేచ్ఛాజీవులు అండి, తప్పు, స్వేచ్ఛ లేదు, ఏం లేదు. మనకు స్వేచ్ఛ ఉందా లేదా అనడానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను గాలి పీల్చను అన్నాను అనుకోండి, చచ్చూరుకుంటా. మనకు గాలి పీల్చి ఉండటం అనేది మనకు ఉన్నది తప్ప, నేను గాలి పీలవనండి నా ఇష్టం అన్నాం అనుకోండి, ఎవరన్నా ఇంకా వాడికి ఇష్టాలు ఏంటో ఏముండవు, ఒకటే నేను నా ఇష్టం, నేను వాడి నుంచి అన్నం తిన్నాను, అనగలడు ఎవడన్నా, అనలేదు. నేను వాడి నుంచి నిద్రపోను, నా ఇష్టం, ఇష్టం లేదు ఏం లేదు, వచ్చి పడుతుంది అంతే మీద నిద్ర, దూకుతుంది, నిద్రని తట్టుకోలేము, నిద్రపోవాల్సిందే. అన్నం తినకపోయినా పూట ఉంటాడేమో కానీ నిద్ర లేకుండా ఉండలేదు, అలాగే దాహం తీర్చుకోకుండా ఉండలేదు. కాబట్టి నీళ్లు తాగాల్సిందే, అన్నం తినాల్సిందే, నిద్రపోవాల్సిందే, పని చేయాల్సిందే. ఇంకా స్వేచ్ఛ ఎక్కడుందండి, ఊరికి ఆలోచనలో ఉంది, ఆ ఆలోచనలు తప్పుగా ఆలోచించి ఈ శరీరం ద్వారా తప్పు పనులన్నీ చేయడం అనే దాంట్లో స్వేచ్ఛ ఉన్నది అనే భ్రమం ఉన్నది, అంతే తప్ప స్వేచ్ఛ లేదు. కాబట్టి అలాంటి స్వేచ్ఛ కాకుండా పరమం గురువుల సంకల్పంతో మన సంకల్పాన్ని జోడించి అలాంటి జీవించడం అనే జీవితమే స్వేచ్ఛా జీవితం. మరి అక్కడ కూడా స్వేచ్ఛ వచ్చిందా అంటే ఖచ్చితంగా వస్తుంది, చేసి చూస్తే తెలుస్తుంది. అక్కడ భూమి మీదే కాదు, వేరే గ్రహాల మీద కూడా వెళ్ళి పనిచేయగలరు, అది సూర్యుల్లోకి వెళ్ళగలరు, చంద్రుల్లోకి వెళ్ళగలరు, ఇతర గ్రహాల్లోకి వెళ్ళగలరు. ఇదంతా ఎలా వెళ్తామండి, ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటాం. ఈ ఫిజికల్ బాడీతో మటుకు ఎవరు వెళ్ళరు, అక్కడే ఉంటుంది ఫిజికల్ బాడీ. వేరే శరీరాలు ఉంటాయి మనకు, ఆ సూక్ష్మ శరీరం ఆయా గ్రహాల మీదకు వెళ్ళి అక్కడెక్కడ నిజంగా పనులు ఉంటే ఆ పనులు చేసుకుని మళ్ళీ ఈ భౌతిక దేహంలోకి ప్రవేశిస్తుంది. అలాగా అక్కడ జరిగినవన్నీ గుర్తు కూడా ఉండేటట్టుగా ఫిజికల్ బ్రెయిన్ సెల్స్ అన్ని కూడా జాగృతం ఉంటాయి. ఒకవేళ అలా వెళ్ళగలిగిన ఫిజికల్ బ్రెయిన్ సెల్స్ జాగృతం కాకపోతే మనకేం తెలియదు, మామూలుగా ఉంటాం. అలాగ మామూలుగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు, జాగృతమై పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ రకంగా ఇదంతా ఎందుకు తెలుసుకుంటున్నామంటే, మనకున్న స్వేచ్ఛని మనం సరి అయిన సవ్యమైన పద్ధతిలో వాడుకుంటున్నాం అని. ఎవరైతే సాధకులు ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చడానికి, సాధకుల్ని సవ్యమైన మార్గంలో పెట్టడానికి భగవంతుడు వాళ్ళలో అవతరిస్తూ ఉంటాడు తప్ప ఇతరుల కోసం రాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు అవతరించాడా అంటే ఎవరికి తెలుస్తుంది, భగవంతుడు అవతరించాడా లేదా నాలోకంటే మీలోకి అవతరిస్తే మీకు తెలుస్తుంది. తేజలోకి అవతరించాడు అనుకోండి, తేజకి తెలుస్తుంది అవతరించాడు. ఇంతకీ క్రైస్ట్ అంటే ఎవరు, ఒక వ్యక్తి కాదు, పవిత్ర ఆత్మ. మన వ్యక్తిగత జీవితము, వ్యక్తిగతమైన కోరికలు, వ్యక్తిగతమైన ఆకాంక్షలు ఇలాంటివన్నీ పక్కకి పోయి మనం ఎందుకు పుట్టాము, మనం ఏం చెయ్యాలి, ఇక్కడ ఏం చేయటానికి వచ్చాము మనం ఇక్కడికి అనే జ్ఞానంతో జీవించడం అనేది ఏదైతే ఉందో అది వస్తే మనలో క్రైస్తవత్రణ జరిగినట్టు. అదే లాహిరి మహాశయులు ఏం చెప్తారు, కూటస్థ చైతన్యము అంటారు, ఇంకొకళ్ళు క్రీస్తు చైతన్యం అంటారు, ఇంకొకళ్ళు కృష్ణ కాన్షియస్నెస్ అంటారు. ఏదన్నా అదే, ఏదైనా అదే. కాబట్టి ఈ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళలోకి అవతరిస్తాడు. అదే మనం చదువుకుంటున్న పుస్తకాల్లో సోల్ కాన్షియస్నెస్ అని చెప్పుకుంటున్నాం. మన ప్రజ్ఞ ఎప్పుడు కూడా ఈ ఆజ్ఞాచక్రంలో, లేక సహస్రారంలో, ముఖ్యంగా ఎప్పుడు ఆజ్ఞాచక్రంలో ఉంటే మిగతా 5 చక్రాలు కూడా మెల్లిమెల్లిగా పవిత్రమయ్యి అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి, బాగా గురువులు పని చేయడానికి ఇవి సహకరిస్తాయి. ఇవన్నీ భౌతికంగా మీరు ఆత్మరాజ్య స్థాపన దీక్ష తీసుకుంటేనే చేయగలరనే వాక్యానికి కంటిన్యూషన్ ఇవాళ చెప్పుకున్నది కూడా మనలో అవతరణ జరుగుతుంది, మనలో ఆ జగద్గురువు అవతరిస్తాడు, మనలో క్రీస్తు చైతన్యం జాగ్రత్త అవుతుంది, మనలో కూటస్థ చైతన్యం జాగ్రత్త అవుతుంది, మనలో కృష్ణ కాన్షియస్నెస్ ఆజ్ఞాచక్రంలో జాగ్రత్త అవుతుంది. అందుకని సాధన చేసుకోవాలి. మన వాళ్ళందరికీ కూడా గురుపాదు కాస్తామని చదువుకోవడం చాలా అలవాటు, దాంట్లో మాస్టర్ చెప్పినట్టుగా చదువుతున్న వాళ్ళందరూ చదువుతూ మేషరాశి, వృషభ రాశి ఇలా చెప్తారు మేష గారు. 12 రాశులకి శరీరంలో భాగాలు, అది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే, మేష గురువు యొక్క చరణాలు రెండు, ఆజ్ఞాచక్రంలో రెండు దళాలు ఉంటాయి. గురువు యొక్క చరణాలు రెండు రెండు దళాల్లో ఉన్నాయి అనుకుంటూ గురుపాద కాస్తామని చదువుకోవడం కూడా ఒక పద్ధతి. అలా కూడా చేయొచ్చు. అలా చేసి మనలో ఆ అవతరణ జరగాలి. ఎందుకు? నన్ను నేను ధర్మ మార్గంలో జీవిస్తాను, నన్ను నేను ధర్మ మార్గంలో మలుచుకుంటాను, నాలోకి అవతరించు. అలాగే భూమి అంతా కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు నిన్ను ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరిలో అవతరించు అని మనం ప్రార్థన చేయటం అనేది మనం చేయాల్సిన పని. వచ్చిన తర్వాత కూలొస్తే ఏం చేస్తుంది అని మాస్టర్ అంటుంటారు. కూలొస్తే ఏం చేస్తుంది, అదే చేస్తుంది, మనం చేసేది. అలాగా ఆ చైతన్యం ఎప్పుడైతే మనలోకి అవతరించిందో ఇంకా మన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది. గురువు గారు వారి గురువు గారు రాగానే ఆయన జీవితం ఎలా మారిందో అలా మన జీవితాల్లో కూడా గురువు అవతరించగానే మన జీవితాలు కూడా మారతాయి. జగద్గురు వచ్చినప్పటి నుంచి, రాముల వారు వచ్చినప్పటి నుంచి ఆంజనేయ స్వామి జీవితం ఎలా మారిపోయింది, సుగ్రీవుడి జీవితం ఎలాగ మారిపోయింది, అలాగే అర్జునుడు వాళ్ళందరి జీవితాలు ఎలాగ మారిపోయింది కృష్ణుడు వచ్చినప్పటి నుంచి, ఆ రకమైన జీవిత విధానం మొత్తం మనం మార్పులు గమనించగలము. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ మాస్టర్ ఒక మాట చెప్పారు ఈ పుస్తకం గురించి. దీనికి ఇంకా టైం రాలేదు. ద రీఅపియరెన్స్ ఆఫ్ ద క్రైస్ట్ అనే పుస్తకం ఇంచుమించు ఒక 17 క్రితం ప్రతి చేశాను, 2004 అనుకుంటా. జనవరి 1, 2004 ప్రతి చేశారు. మనం ఇప్పుడు జనవరి కాదు 2015 నవంబర్ డిసెంబర్ అప్పుడు చదువుకుంటున్నాం. అంటే ఎన్నేళ్ళు అయిపోయిందని వచ్చి 11 అయిపోయింది, 12 నడుస్తుండగా చేసుకుంటున్నాం. ఐ థింక్ ఇప్పుడు ఈ రీఅపియరెన్స్ ఆఫ్ ద క్రైస్ట్ అనే పుస్తకం అర్థమయ్యే టైం వచ్చిందేమో. మాస్టారే ఆయన అనుగ్రహంగా ఈ పుస్తకం నాకు కిషోర్ ద్వారా ఇప్పించారు. అందుకని నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అవర్ కిషోర్ అండ్ అవర్ గ్రూప్ అందరూ కూడా ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ మీ సొంతం చేసుకోండి, సంపాదించండి. కిషోర్ని కానీ తేజని కానీ అడగండి ఎక్కడ మనకు దొరుకుతాయో చెప్తారు. ఒంగోలు నుంచి దొరుకుతాయనుకుంటాను. అందరూ తీసుకుని బాగా చదవండి. ఏం కోరుకుంటున్నారో దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు మన జీవితంలో మనం ముందర దాన్ని మనం సాధించాలి, ముందర మనం ఆచరించాలి అనే ఒక దివ్య సంకల్పాన్ని, ఆ అవతరణ మనలో జరగాలి. సామూహికంగా చేస్తే ఆయన ఏమవుతుందంటే తొందరగా వస్తాడనమాట. మనం ఇంట్లో కూర్చొని ఒక్కడం చేసుకుంటే కొంచెం కష్టం. ఇవన్నీ ఆ పుస్తకం చదువుతూ మీకు వచ్చిన అనుభవాలన్నీ కూడా చక్కగా గుర్తుంచుకుంటూ సాధన బాగా చేసుకుంటూ మాస్టర్ కోరుకున్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పరమ గురువుగా తీర్చిదిద్దబడాలి అని ఆకాంక్షిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.